అయ్యాక వాడు నిష్కర్ముడు అవ్వాలి. నిష్కర్ముడు అవ్వడానికి తగినటువంటి యోగశక్తిని సంపాదించాలి అనే ధ్యాసలో ఉన్న భరతుడు అన్ని కర్మలకి వ్యతిరేకంగా వెళ్ళాట. సచాపి తదుహ పితృసన్నిధావేశ్రీచీనమివస్మకరోతి. అతడు తండ్రి ఏం చెబితే దానికి విరుద్ధంగా నడిచి శౌచ్యం విడిచిపెట్టి, నాయన వేదం చదవరంటే వేదం సరిగ్గా చదవకుండా, అవన్నీ ఇక రాక పూర్వజన్మవన్నీ గుర్తున్నాయి అయినా అవేం చదవకుండా, వసంత గ్రీష్మ ఋతువులలో తండ్రి అతన్ని పిలిచి ప్రణవం వ్యాహృతి మొదలైన వాటితో త్రిపాద గాయత్రి బోధించడానికి ప్రయత్నిస్తే అది వినకుండా దాన్ని స్వీకరించకుండా ఉన్నాడు. 4 మాసాలు గడిచాయి. 4 నెలల్లో గాయత్రి మంత్రం వాడు నోట కూడా చెప్పించలేకపోయాడు. ఇష్టం లేని వాడు ఎవడేం చేస్తాడు? ఆ విధంగా అతడికి ఏమీ రాలేదు. అయినా సరే ఆ తండ్రికి ఎవడికి చదువు రాదో వాడిని బాగు చేయాలని కోరిక పెరిగిపోతుందిట. ఎవడు పనికిమాలిన కొడుకు అటువంటి కొడుకుని బాగు చేయాలని తండ్రి సహజంగా అనుకుంటాడు కదా. ఈ కుర్రవాడు మందబుద్ధి, వీడు ఎలా బతుకుతాడు? కనీసం 2 సంకల్ప ముక్కలున్నా చెబితే సంకల్పం చెప్పించి ఎక్కడో తోట గుళ్ళో పనిచేసుకుంటాడు. సంకల్పం వస్తే చాలు కదా, గుళ్ళో అర్చకత్వం పొందొచ్చు అనే ఉద్దేశంతో పాపం ఇతడు సంకల్పం చెప్పించడానికి ప్రయత్నించాడు. అయినా సరే అతడు కనీసం ఆచమ్యాండం కూడా రాడు, నేర్చుకోలేదు. ఏవం సతనుజ ఆత్మన్యనురాగా వేసిత చిత్తః శౌచాధ్యయన వ్రత నియమ గుర్వనల శుశ్రూషణాద్యౌపకుర్వాణక కర్మాణి అనభియుక్తాన్యపి. ఆ అంగిరసుడు తన పుత్రుడైన భరతుణ్ణి ఆత్మస్వరూపుడిగా భావించడం వల్ల, సాధారణంగా కొడుకు అంటే అర్థం ఏమిటంటే ఆత్మే కొడుకుగా పడుతుంది, అందుకని నేనే నా కొడుకు స్వరూపాన్ని అనుకున్నాడు. అందుకని నా స్వరూపమైన నా పుత్రుడు 10 మందిలో పండితుడు అనిపించుకోవాలి, పేరు తెచ్చుకోవాలనే కోరికతో ఆత్మా వై పుత్రనామాసి అనే వేదవచనాన్ని తలుచుకుని ఈ కొడుకుని ప్రేమాతిశయంతో బాగు చేయడానికి ప్రయత్నించాడు. పుత్రుడి మీద ప్రేమ, వాణ్ణి శిక్షించాలి, అందుకని రాయించడం, చదివించడం, మొండిగా కూర్చోబెట్టడం, తిండి తినిపించడం ఎన్నో చేశాడు. ఆల్రెడీ ఎప్పుడో బాగుపడిపోయిన వాడిని ఇప్పుడు ఆయన బాగు చేయాలనుకున్నాడు పాపం. కానీ బూడిదలో పోసిన పన్నీరులాగా ఆయన ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. ఎప్పటికప్పుడు ఈ కుర్రవాడు బాగుపడతాడేమో అనుకున్న ఆయన ఆశ వ్యర్థమైపోయింది. బ్రహ్మచర్యం, శౌచం, అధ్యయనం, వ్రతం, నియమం, గురు శుశ్రూష, అగ్నిసేవనం అన్నీ భరతునికి బోధించాలని ప్రయత్నించాడు, అన్నీ విఫలమయ్యాయి. పుత్రుడు పండితుడు కావాలనే అతని ఆశ పూర్తి కాలేదు. గృహాసక్తుడు తండ్రి, గృహానికి ఆసక్తి లేనివాడు, గృహం మీద ఆసక్తి లేనివాడు కొడుకు, ఇద్దరికీ ఎవరికి ఆసక్తి ఉన్నా లేకపోయినా మృత్యువుకి మాత్రం ఇవేం బెంగలేదు పాపం. టైం వచ్చింది. ఆ తండ్రి కాస్త డామ్మన్నాడు బాబు, చచ్చిపోతే నా కొడుకుని బాగు చేయకుండా అందరిలోకి అవమానం చేసిపోతున్నాను పాపం, వాడికి ఏం చేయలేకపోయాను అనుకుని చచ్చిపెట్ట బ్యాంగెట్టుని. అందుకే బంధం ఇంత ప్రమాదకరమైంది. అనంతరం ఈ బ్రాహ్మడు పరలోకానికి వెళ్ళిపోయాక ఆ భరతునికి 9 మంది సోదరులు ఉన్నారుగా, సవతి పిల్లలు, పెద్దావిడ పిల్లలు, వాళ్ళంతా ఏమనుకున్నారు, ఇతడి సంగతి తేల్చేద్దాం, వీడికి అక్షరం ముక్క రాదు, జడమతి వీడు, మందబుద్ధి, విద్యాభ్యాసం చేయించడం వీడికి దండగ, వీడికి ట్యూషన్ పెడితే ట్యూషన్ ఫీజు దండుగా, నాన్నే వీడిని బాగు చేయలేకపోయాడు, ఇక మనమేం బాగు చేస్తాం, వీడిని ఇంట్లో పెట్టి పోషించడం దండుగా అనుకున్నారు. మరి ఏం చేయాలి వీడిని? పితురు ఎపరతే భ్రాతరయేనం అతత్ప్రభావ విదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసితమతయో నపర విద్యాయాం జడమతిరితి భాతృరనుశాసన నిర్బంధాన్యవత్సన్. వీడు బుద్ధి లేనివాడు గనక వీడికి విద్యాభ్యాసం విడిచిపెట్టి వీడి చేత కొన్ని పనులు చేయించాలి అనుకున్నారు. మనం చక్కగా ఋగ్వేదం చదువుకుందాం, యజుర్వేదం చదువుకుందాం, సామవేదం చదువుకుందాం, పండితులు అవుదాం, 10 మందికి ఈ వేదమంత్రాలు చెప్పి మెప్పిద్దాం, సంపాదిద్దాం, కర్మకాండలు చేద్దాం. ఈ భరతుణ్ణి మాత్రం పనులు చేయించుకుందాం, ఇంట్లో పనులు. అంట్లు తోమేందుకు ఒక వ్యక్తి కావాలి, పాసిపోయిన వస్తువులు అవతలు పారేసే పెంట పని చేసేవాడు కావాలి, వంట పని చేసేవాడు కావాలి, వ్యవసాయం చేసేవాడు కావాలి, ఇంకా నానా రకాల పనులు చేసేందుకు వాడు కావాలి. ఆ పనులకు వీడిని నియోగిద్దాం అనుకున్నారు. పాపం వాళ్ళు నిజానికి వేదాలు చదువుకున్న వాళ్ళే, వేదాలకి భాష్యం చదువుకున్న వాళ్ళే, కానీ భగవద్భక్తి లక్షణమైన పరవిద్య వాళ్ళకి రాదు. ఆ పరవిద్య రాకపోవడం వల్ల ఈ జడుడైనటువంటి భరతుణ్ణి చూచి, జడభరతుణ్ణి చూచి మూర్ఖుడు అనుకున్నారు. అవతల వ్యక్తిలో దైవదత్తమైన సంస్కారం ఉన్నదా లేదా, ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక లక్షణం ఉందా లేదా అనే విషయం జ్ఞానికి తెలిసిపోతుంది. ఆ జ్ఞానం పాపం లేదు వాళ్ళకి, తమ్మండుగురికి. అందువల్ల భరతుని యొక్క ఆత్మారామతత్వాన్ని, అద్భుతమైన ఆనందతత్వాన్ని, అతని యొక్క ఆధ్యాత్మిక లక్షణాలని గ్రహించలేక వాణ్ణి పిచ్చాడు, జడు అనుకున్నారు. జడు అంటే మందబుద్ధి, అందుకనే జడభరతుడు అనుకున్నారు పాపం. సచ ప్రాకృతై ద్విపద పశుభిరున్మత్త జడబధిర మూకేత్యభిభాష్యమాణః యదా తదాను రూపాణి ప్రభాషతే కర్మాణి చ కార్యమాణః పరేచ్ఛయా కరోతి. నీచ ప్రవృత్తి కలిగిన ఆ అన్నలు ఇతన్ని నలుగురితో సమానంగా మూర్ఖుడు అని సర్టిఫికేట్ ఇచ్చారట. 2 కాళ్ళు కలిగిన పశువుల్లాంటి ఇంటి చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అన్నదమ్ములకి ఎక్కించేవారట. వీడు ఎందుకు పనికి వస్తాడరా, మంచి పండితుడు గడుపునే పుట్టాడు, చదువు రాదు సంజయ్ రాదు, వాడిని మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు అవమానం, వాడిని అనవసరం ఇంట్లో పెట్టుకోకండి అని పక్కవాళ్ళు బాగా ఎక్కువ చేసేవారట. అసలు ఏదైనా పక్కవాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది. అంచేత వివేకం లేని వాళ్ళు, ద్విపాద పశుతుల్యులు అయిన మానవులు అతన్ని ఉన్మత్తుడని, జడుడని, చెవిటివాడని, మూగవాడని పలుకుతూ ఉంటే అన్నలు నిజమనుకున్నారు. దానికి తగ్గట్టుగా మన జడభరతుడు కూడా అలాగే ఉన్మత్తుడిలాగే ఉండేవాడు. ఎవరికి ఏం సమాధానం చెప్పడలేదు, తిట్టినా నోటికొచ్చినట్టు తిట్టినా మాట్లాడేవాడు కాదు, కిక్కురు అనేవాడు కాదు. వారి సంభాషణ వాడిని నిజానికి ఎవడైనా మనిషి తనను ఎదురుకుండా తిడుతుంటే తట్టుకుంటాడా, కయ్యమనాలి. కానీ ఎన్ని తిట్టుకుంటున్నా ఎదురుగుండా ఆయన వినకుండా ఉండేవాడు. రే మనం ఎన్ని తిట్టినా వీడికి వినపడదు, చెవిటాడు రోయ్ అని తిట్టుకోవడం మొదలెట్టారు. అన్నీ ఆయనకు వినపడినా నన్ను కాదనుకుంటున్నాడు ఆయన. ఓసారి గౌతమ బుద్ధుడు ఒక ఇంటికి ముష్టికి వెళ్ళాట. ఆయన ఏ ఇంటికైనా 3 సార్లు అడుగుతాడు, ఇంకా తర్వాత వేసిన వేయిపోయినా కాసేపు ఉండి వెళ్ళిపోతాడు, 4వసారి అడగడు. అలాగే ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటివాడు పాపం చాలా గొప్ప వ్యక్తి, 3 సార్లు ఈయన అరిచినా వేయలేదు సరిగదా, తెగ తిట్టడం మొదలెట్టావట. దున్నపోతులో ఉన్నావు, పని చేసుకోలేవా, బలంగా ఉన్నావు, ఇంత బట్టలు కట్టావు, కాలు వంకర, కన్ను వంకర, ముక్కు వంకర అని తిట్టినవాడు తిట్టుకుండా తిట్టడం మొదలెట్టాడు. ఎన్ని తిట్టినా బుద్ధుడు అలాగే నవ్వుతున్నట్టు, 2 చేతులు కట్టుకుని ఎంతసేపు తిడతాడు, తిట్టి 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 నోరు నొప్పెట్టి గొంతుకు నొప్పెట్టింది.
ఇంకా అంటే ఉపన్యాసం చెబుతేనే నీరసం వస్తుందంటే మరి ఎన్ని తిట్లు తిడతాడు వాడు అంటే అప్పుడప్పుడు తిడతాడు కనుక బెంగలేదు. తిట్టేశాడు ఒక 4 గంటలు గొంతుకు నెప్పెట్టింది, ఇంకా తిట్టలేక చేతులు ఊపెట్టి కొంతమంది తిట్టడం అయ్యాక ఇంకేం చేయాలో తిరిగి ఇలా చేతులు ఊపుతారు. చేతులు మాత్రం కాసేపు నాకు బెణికాయి, తలకాయ ఊపాడు అది బెణికింది, నీరసం వచ్చింది. అప్పుడు ఇన్ని తిట్టినా ఇన్ని చేతులు ఊపినా ఈ మెడ ఊపినా అవతలైన మాట్లాడకుండా అలాగే ఉన్నాడు నవ్వుతో. ఇదేంట్రా ఈ ఇతడు ఎవడో మహానుభావుడు, ఇన్ని తిట్లు తిడితే సామాన్యుడు ఎవడైనా అయితే కర్ర పుచ్చుకుని నెత్తి మీద కొడతాడు, ఇంకో ఉష్టాడు ఎవడన్నా అయితే నువ్వు పెట్టపోతే పెట్టపోతే తిడతావా అని చెప్పి ఎదురు తిరిగిస్తాడు. ఇతడు మాట్లాడేమి అనుకుని కొంచెం పశ్చాత్తాపం భయం కలిగి, అయ్యా తామరు ఎవరండి ఇన్ని తిట్టినా మాట్లాడుకోరుకున్నారు, ఇదే మా వీడిని ఒక్క మాట ఉంటేనా అప్పడల కరతో నా నెత్తి మీద ఓడించుకునేది అన్నాడు. పక్కున్న వేడు ఆయన, అబ్బాయి ఇలారా నువ్వు ఒక ఆవు నాకు దానం ఇచ్చావనుకో, అప్పుడు ఆవు ఎవరిది అన్నట్ట, నీకు ఇచ్చేశాను కదండి మీది అన్నట్ట, నాకు వద్దు అని నేను తీసుకోలేదు ఆవుని, అప్పుడు ఆవు ఎవరిది అన్నట్ట, మీరు తీసుకోలేదు కాబట్టి నాదేనండి అన్నట్ట, నువ్వు నాకు ఇందాక నుంచి 1.5 గంటలు తిట్లు దానం ఇచ్చావు, నేను సేకరించాలా దానం పుచ్చుకోలే, అప్పుడు ఈ తిట్లు ఎవరివి అన్నట్ట, నాదేనండి అన్నట్టు వాడు నత్తితోటి. అంతే మరి నిన్ను నువ్వు తిట్టుకుంటుంటే నాకేం బెంగ అన్నాడు. ఇది చాలా గొప్ప అత్యద్భుతమైన శాస్త్ర రహస్యం. అవతల వాడు ఎన్ని తిట్టినా ఈ తిట్టేది నన్ను కాదనుకుని మనం తీసుకోవద్దు సేకరించొద్దు. దానం ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా ఇస్తే పుచ్చుకుంటారనుకోండి ఇస్తారు, పుచ్చుకోనంటే ఏం చేస్తారు మీ దగ్గర మీకే ఉంటుంది. అంచేది ఎవడు ఎన్ని తిట్టినా ఆ దానం సేకరించకుండా ఉంటే పాపం చచ్చినట్టని వాడివే, తనని తాను తిట్టుకుంటూ ఉంటే మనం బాధపడాలి వాణ్ణి చూసి, మనకెందుకు బెంగ. ఇదే మంత్రం శ్రీరామరక్ష. జడు అనిపించుకునే మానవుడు వెనక ఇంత రహస్యం ఉన్నది. జ్ఞాని కావడానికి మంత్రం పరమ మార్గం ఇది అన్నారు. అయితే తల కష్టం, అవతల వాడు ఒకటంటే తొంసుంటహా అంటే వీడు పెంటహా అని మొదలెడతాడు, ఇక గంటల తరబడి తిడతాడు వాడు, వాడు తిడితే వీడు పత్తి తిడతాడు, అది సహజం మానవ లక్షణం. రాను 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 సాధన ద్వారా ఇది ఇది నేర్చుకోవాలన్నమాట. అలాగని ఇప్పుడు అంతా కలిసి నన్ను తిట్టగండి పరీక్షించడానికి, తర్వాత చూసుకుందాం పాఠం అయిపోయినవాడు. అంచేత ఈ భరతుడు ఎవడు ఎన్ని తిట్టినా మాట్లాడకుండా ఉండడం వల్ల ఆ జ్ఞానం వాళ్ళకి లేదుగా మరి, అందుకని మూగవాడో చెవిటాడో మనం తిట్టినా ఏమనుకోడు అనుకున్నారు. కొంతమంది ఏ పనైనా చేయించవచ్చు అనుకున్నారు, వేతనం లేకుండా డబ్బు ఇవ్వకుండా వీడి చేత చెత్త పనులు చేయించడం మొదలెట్టారు. తిండి పెట్టకుండా వేతనం ఇవ్వకుండా హాయిగా ఫ్రీగా పని చేయించుకుంటూ ఉండేవారట ఈ చేసేవాడు. అంచేత ఒక్కొక్కప్పుడు హీన పదార్థాలు అన్నదమ్ములు కూడా ఇతనికి ఇంట్లో పని అయిపోయాక అన్నం అందరు తిన్నాక అడుగున పెచ్చులు మిగిలేవి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు కుక్కర్లు వచ్చాక పెచ్చులు కట్టడం లేదు, కానీ పూర్వం పాపం కట్టెపొయ్యిల కింద ఉండేవారు, ఆ గిన్నె కింద కాస్త పెచ్చు కట్టేది, ఆ మాడు పెచ్చులు విడిగి పెట్టేవారట. పాపం పాసిపోయిన వస్తువులు, ఏడాది క్రితం గారెలు ఇవన్నీ పెట్టినా పాపం ఈయన హీనం అనుకోకుండా తినడం మొదలెట్టాడు. ఏమే మొన్న వంకాయ కూర అంత రుచిగా ఉంది, వాళ్ళు ఇలా చెత్తగా ఉందేమన్నట్టు ఒక ఆయన భర్త, అదేంటండి మొన్న మెచ్చుకున్నారు ఆ కూరే కదండి ఇది ఎందుట, ఆ కూరే ఇవాళ పెట్టేదిట పాపం. అంచేత అది అటువంటి వీరికి పెట్టినా ఈ పుణ్యాత్ముడు హాయిగా తినేసేవట, అసహ్యించుకోలేదు. దానిని ఇంద్రియ తృప్తి కోసం సేకరించలేదు ఆయన, కేవలం శరీరం బతకడం కోసం, నాకు అభిమానం లేదు దేహాభిమానం అనుకున్నాడు, ఏం పెట్టినా తినేశాడు. నిత్య నివృత్త నిమిత్త ససిద్ధ విశుద్ధ అనుభవానంద సాత్వ లాభాధిగమః సుఖ దుఃఖయోగో ద్వంద్వ నిమిత్తయోగో అసంభావిత దేహాభిమానః శీతోష్ణ వాతవర్షేషు వృషయవానావృతాంగః తేనః సంహననాంగః. అతడు ఎన్నో జన్మల క్రితమే సుఖాన్ని దుఃఖానికి అతీతంగా ఉండేవాడు, శుభాశుభ కర్మ బంధనాలకు అతీతంగా ఉన్నాడు, స్వతసిద్ధంగా జ్ఞాని, పైగా కర్మబంధాలలో ఉండడం వల్ల ఏం జరుగుతుందనేది ఇంతకు పూర్వం 2 టైమ్స్ అనుభవించాడు. అంచేత ఈ మానవాతీతమైన విషయాల్లో ఉండే ఆయనకి మానవ సంబంధమైన ఆనందాల మీద దృష్టి లేదట. మామూలు మానవులు పొందే తిండి వల్ల ఇంకో దాని వల్ల వచ్చే సుఖం అతనికి అక్కర్లేదు. అందువల్ల అతనికి మానము లేదు, అవమానము లేదు, ద్వంద్వాతీతుడైపోయాడు. అతడి శరీరం కూడా విచిత్రం ఏంటంటే ఏమి పట్టించుకోకపోవడం వల్ల యుద్ధులేగా తయారైంది. మంచి బలంగా అవయవాలు దృఢంగా ఉండేవి, చెత్త చెదారం తిన్న అరిగిపోతుంటే మరి ఏమవుతున్నది? అతని శరీరం బలంగా తయారైంది. ఎండ, వర్షం, చలి ఇవేమీ లెక్క లేకుండా వర్షం కురుస్తున్నా అలాగే పడుకోవడం ఆ మండపంలో, చలేసిన అంతే కప్పుకోవడం లేవు. అసలు శరీరం గురించి పట్టించుకుంటేగా, అయ్యి బాబు ఒడిగిపోతాం మనం, రెండు దోమలు మీద పడుతుంటే గిలగిలాడిపోతాం. ఆయన ఏం పట్టించుకోలేదు, శరీరం కప్పుకోడు వర్షాదుల వల్ల వాళ్ళ వల్ల చలేస్తుందని. అతనికి దేహాభిమానం లేదు, ఎప్పుడు నేల మీదే పడుకుంటాడు. ఒళ్ళంతా అట్ల కట్టింది, ఎప్పుడో స్నానం చేస్తే చేస్తాడు లేక తెలియదు. తలకి తైల సంస్కారం లేదు, చక్కగా నూనె రాయించుకుందాం, మర్దనా చేయించుకుందాం, ఇవేం లేవు. స్నానం అనేది అసలు ఎప్పుడూ లేదు. ఈ విధంగా దేహము మాలిన్యమైపోయింది. కానీ బ్రహ్మ తేజస్సు లోపల అవధూత కదా, ఒక మణిలాగా లోపల నుంచి కాంతి మాత్రం వచ్చేదట. బురదలో ఉన్నటువంటి మణి కొంచెం కొంచెం పైకి చిమ్మినట్టు కాంతి, ఈయన ప్రస్తుతం శరీర సంస్కారం అనేటటువంటి బురదలో దాగిన మణి, ఆధ్యాత్మిక జ్ఞానం మణి అన్నమాట అయింది. అలా ఉన్నాడు. నడుముకి కట్టుకున్న వస్త్రం ఎప్పుడో చిరిగిపోయింది, కొత్త వస్త్రం లేదు. యజ్ఞోపేతన ఎండిపోయి అట్ల కట్టి నానా చెత్తగా తయారైపోయింది. కానీ యజ్ఞోపేతం ఇంకా వెళ్ళడం ఉండడం వల్ల, చిరిగిపోయి మట్టి కొట్టుకుని ఉండడం వల్ల, వరే వీడు బ్రాహ్మణ అధముడు రా అని తిట్టేవారు కొందరు. అందరూ అవమానిస్తూ ఉంటే అవమానంగా ఎప్పుడు భావించలేదు ఆయన. పొగిడితేమిటి తెగిడితేమిటి, మహాత్ములకి ఏం పట్టించుకోలేదు.
యదా తపరత ఆహారం కర్మవే తన్నత ఈహమానః స్వభాతృభరతు కేదార కర్మణి నిరూపితస్తదపి కరోతి కింతు సమం విషమం యోనమధికమతి నవేద కణపిణ్యాక ఫలీకరణ కుల్మాషస్థాళీ పురీషాని అప్పి అమృత వద భవత్ హరతి.
అతడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరు పని చెప్పినా సమానంగా చేశాడు. అరే వీళ్ళింట్లో వాళ్ళు చెబితే చేయాలి, వాడు బయట వాళ్ళు చెబితే చేయకూడదు అనేది లేదు. బదులుగా ఆహారం వాళ్ళు ఇస్తే తిన్నాడు లేకలేదు, వస్తువుల మీద వ్యామోహం లేదు, డబ్బు అసలు ఎక్కర్లేదు. పాపం సోదరులు ఏమనుకున్నారంటే బరేవాడు దొరికాడు రైతేది, కానీ ఏం చెప్పినా చేసేవాడు, ఏం పెట్టినా తింటాడు, వీడి వల్ల మనకు ఎంత లాభం అనుకున్నారు. అరే నీకు రోజు అన్నం పెడతాం, పొలంలో పని చెయ్యి అన్నారు. పొలంలో పెట్టారు. అతడు ఏం చెబితే ఆ పొలం పని చేశాడు. మొత్తం పొలం అంతా ఒక్కడే ఎద్దు లేకుండా దున్నేసేవాడు, దున్నేసి పెట్టారు. ఆ బురదలో ఆ పొలం సమతలంగా ఉందా మిట్టపల్లాలతో ఉందా అనే విషయం పట్టించుకోకుండా పొలం అంతా దున్నేవాడు. తర్వాత పంట చేతికి వచ్చేటప్పుడు మంచి వేసి దాని మీద కాపలా పెట్టేవారు. కాపలవాడికి రెస్ట్ ఉంటుంది, మామూలుగా డ్యూటీలు, ఈయనకి డ్యూటీలకు రెస్ట్ లేదు, ఎప్పుడూ మంచే. వాళ్ళు తోచినప్పుడు తిండి పంపితే అక్కడికి వెళ్ళి ఆ తిండి తినడం తప్ప ఆ మంచి మీద తెక్కకుండా అలా కూర్చునేవాడు. అతని సోదరులు అతనికి ఏమేమి పెట్టారట, కణపిణ్యాక ఫలీకరణ కుల్మాషస్థాళీ పురీషాని అపి. బియ్యపు నూక, తర్వాత మెత్తగా తౌడు కలిపితే వచ్చే పిండి, ఉత్తి తౌడు, పురుగు పట్టిన మినుములు, కొబ్బరి కానీ నువ్వులు కానీ ఆడితే వచ్చే తెలకపిండి, వంట పాత్రల్లో అడుగున మాడిపోయిన కూర అన్నపు పెచ్చులో మాడు చెక్కలు పెట్టేవారు. అతడు దానినట అమృతం అవద అభ్యవహరత అన్నాడు. ఒక అమృతమైన పదార్థమును తినడానికి ఎలా ఇష్టపడతాడో అలా తినచ్చండి ఆయన. అమృతవత్
అభ్యవహరతి. అమృతం సేకరించినట్టు తిన్నట్టు, తౌడు పెట్టిన, చెత్త పెట్టిన, మాడు పెట్టిన, మాడు మనకు పెడితే వాడు మాడు పగల కొడతాం. ఆయన అదేం లేదు, ఏది తినేం కూడనుకున్నాడు తినేసేవాడు అమృతంలాగా. ఇలాగ అతడు పాపం 12 సంవత్సరాలు ఒక ఎద్దు చేత పని చేయించుకున్నట్టు దానికంటే ఎక్కువ హీనంగా పనిచేయించారు. ఎద్దుకి నియమాలు ఉంటాయి, దాన్ని ఎక్కువ పని చేస్తే అలా పడుకుంటుంది, కదలదు, కొట్టినా కదలదు. ఈయన అదేం కాదు, అలా చేస్తూ పోయాడు. ఆ మంచం మీద వర్షం కురిస్తే స్నానం, మంచం మీద ఎండ వస్తే శరీరం ఎండాలి, అదే బట్ట, అదే చింకిరి యజ్ఞోపవేతం. అలా అతి భయంకర అవస్థలో లెక్క లేకుండా ఆ పరమజ్ఞాని అవధూత ఉన్నాడు. అంతటి వ్యక్తి చేత పాపం చేయించారట. మామూలుగానే ఇక్కడ వస్తూ అక్కడ పెట్టమని ఒక పౌరాణికుడి చేత ఏమంటే ఈ పుస్తకం అక్కడ పెట్టండి అని ఆజ్ఞాపిస్తేనే పంచమహాపాతకాలు చూడతాయని శాస్త్రం చెబుతున్నది. అటువంటిది అవధూత వంటి ఆ మహాపురుషుడి చేత వాళ్ళు అన్ని పాపాలు చేయించారు. ఆయన చేత చాకరీ చేయించాలంటే పాపాన్ని మూట చుట్టుకున్నట్టే. అటువంటి పాపం పాపం తెలియక చేసేశారు. సామాన్యుడు అనుకున్నారు, నివురుగప్పిన నిప్పు వంటి ఆ పురుషుణ్ణి గుర్తించలేకపోయారు. అథ కథాచిత్ కశ్చిత్ వృషలపతి భద్రకాళ్యై పురుష పశువాలభతాపత్యకామక. ఇలా ఉండగా అక్కడికి దగ్గరలో ఒక గిరిజన గూడెం ఉంది. ఆ గిరిజనుల యొక్క వాడలో వాళ్ళకి మహారాజు అయిన వాడు ఒక దొంగల రాజు. ఒక దొంగల చోరులు ఉంటారుగా అడవుల్లో, పూర్వం దొంగలు బాగా ఉండేవారు. సముద్రపు దొంగలు, అడవి దొంగలు, ఆ దొంగలు, ఈ దొంగలు, బందిపోడ దొంగలు, ఘరానా దొంగలు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంటింటికి పక్క పక్కనే ఉంటూ ఉంటారు. ఇది కలియుగం. ఆ రోజుల్లో స్పెషల్గా ఉండేవారు. దొంగ అనేవాడు ప్రత్యేకమైన డ్రెస్ వేసుకునేవాడు, వాడిని గుర్తుపట్టడం తేలిక. కంటికి ఒక గుడ్డ కట్టేవాడు, నల్లగా ఉండేవాడు, ఏదో చీకట్లో వెళ్ళేవాడు, కత్తి పెట్టేవాడు, ఇవన్నీ వీడిని చూడగానే దొంగ అని తెలిసేదనమాట. ఇప్పుడు ఎవడ దొంగ ఎవడ దొరో తెలియదు. ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఒక దొంగల గూడెం ఉంది అడవిలో. ఆ దొంగల రాజు 8 మంది భార్యలు వాడికి, కానీ పిల్లలు లేరు. దొంగడైనా మరి దొంగ పిల్లాడు కావాలి కదా, వారసుడు, దొంగల సామ్రాజ్యానికి మరి చక్రవర్తి కావద్దు. అందుకని ఆ దొంగవాడు తనకి పిల్లలు లేక చాలా బెంగెట్టుకున్నట్ట. పిల్లలు ఎలా పుడతారు అని దొంగలకు ఉపురోహితుడు ఉన్నాడు. ప్రతి వాళ్ళకు ఉపురోహితుడు ఉండాలి. పాపాత్మలకు కూడా పాపానికి ముహూర్తం పెట్టాలి. దొంగతనానికి వీటికి ముహూర్తాలు పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దొంగల పోదారి గారిని అడిగారట, ఏమండి మరి అబ్బాయిలు నాకు కావాలి, నా కొడుకు కావాలి, ఇంత గొప్ప సామ్రాజ్యం కష్టపడి ఎందరపురంలో పాల్గొట్టి చోర సామ్రాజ్యం స్థాపించా, ఈ చోర సామ్రాజ్యానికి ఒక వీరపుత్రుడు కావాలి నాకు, అంచేత ఒక ఉత్తరాధికారి కావాలంటే ఏం చెయ్యాలి అని అనగా, వెంటనే ఆ పోదారి గారు బాగా ఆలోచించి అవి లెక్క పెట్టాడు, ఇవి లెక్క పెట్టాడు, గణన చేశాడు. అబ్బాయి నీకు కొడుకు కావాలంటే ఒకటే, మన దొంగలందరికీ రక్షణ కల్పించే భద్రకాళిని స్థాపించావు నువ్వు. మన అమ్మవారు ఉంది భద్రకాళి, సాధారణంగా దొంగల గూడెల్లో భద్రకాళి ఉంటుంది, అలాంటి కాళీ ఆలయం ఉంది కదా, ఈ కాళికామాతకి మంచి బలి ఇవ్వాలి. అనగానే ఇచ్చేస్తాను, ఎనుగోతుని ఇమ్మంటావా ఏమిమ్మంటావు అన్నట్టు. అబ్బే ఎనుగోతు కాదు, నరబలి ఇవ్వాలి. అలా నరబలి ఇస్తే నీ కొడుకు పుడతాడు అనగానే మనవాడేం చేశాట, నరబలి కోసం వెతికాడు. తెగ వెతగ్గా 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 ఎవడో ఒకడు దొరికాడు. వాడిని తీసుకొచ్చి బలి కోసం పెట్టి అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ వీడిని బలిద్దాం అనుకుంటూ ఉండగా దైవవశాత్తు ఆ దొరికిన వాడు కట్లు తెంచుకుని పారిపోయాడు. ఆ తస్కర్ రాజు గారి వెంగట్టుకుంది. ఇప్పుడు ఏమిటంటే కాళికకి బలిస్తామని వదిలేసాం, వాడు ఎవడో పారిపోయాడు, కొత్తగా బలికి ఇవ్వడానికి ఎవడో ఒకటి తేకపోయినట్టయితే ఇప్పుడు అమ్మవారు అన్న ఏం చేస్తుందో, ఉత్తరాధికారి దేవుడు ఉన్న ఉత్తరాధికారం కూడా పోతుందేమో. అంచేత తక్షణం ఓ మంచి బలి పశువును చూడండి, ఎక్కడ నరుడు దొరుకుతాడో వాడిని తీసుకురండి, లేకపోతే మిమ్మల్ని బలిచ్చేస్తానని బెదిరించాడు అనుచరుల్ని. అప్పుడు అనుచరులు అన్ని చోటికి వెతికారట. తదనుచరాహ పరిధావంతః నిశి నిశీధ సమయే తమసావృతాః యాం అనధిగత పశవ ఆకస్మికేన విధినా కేదారాన్ వీరాసనేన మృగవారాహాదిభ్యః
సంరక్షమాణమంగిరహ ప్రవరసుతమ పశ్యన్. ఆ తస్కరరాజు ఆజ్ఞాపించగా ఆ తస్కరుని యొక్క భటులు అతని ఆజ్ఞని పురస్కరించుకుని అన్ని దిక్కులకి ఆ బలి పశువుగా ఉన్న పురుషుడి కోసం వెతుక్కుంటూ బయలుదేరారు. పారిపోయిన వాడు వాడికి దొరకరా. అటు వెతికారు ఇటు వెతికారు, ఏమైపోయాడురా వీడు, దొరకలా. వాళ్ళంతా ఒక చోట సమావేశమయ్యారు. మనం ఇప్పుడు ఎవడో ఒకడిని పట్టుకెళ్ళి మన రాజుగారికి ఇవ్వకపోతే, బలికి పురుషుడిని చూపించకపోతే రాజుగారికి తెక్కరేగి మన తలకాయలని అరిగి పారేస్తాడు. చాలా ప్రమాదం. మన రాజు కోపం ఎక్కువ, మనం బలి పశువులం కారాదు కాబట్టి మంచి బలి పశువు ఎక్కడ దొరుకుతుందో అని వెతికారు. వెతుకుతూ 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 వెళ్ళు ఘోరమైన అంధకార బంధురము అయినటువంటి ఆ రాత్రిలో రెండు జాముల సమయంలో ఒక పొలం దగ్గరకి చేరారు. ఆ పొలములో ఎత్తైన మంచి మీద కూర్చుని అంగిరస గోత్రంలో పుట్టినటువంటి ఈ జడభరతుణ్ణి చూచారు. అతడు మంచి మీద ఒంటరిగా వీరాసనం వేసు కూర్చుని మృగ వరాహాది పశువుల నుండి పొలానికి కాపలా కాస్తున్నాడు, పొలానికి సంరక్షకుడు అన్నమాట. ఈ విధంగా పొలం కాపుగా ఉన్న ఈ బ్రాహ్మణ పుత్రుణ్ణి చూచి, వా మన అదృష్టం బాగున్నది, మన రాజు దగ్గర నుంచి మనకి మాట రాదు, మన తలకాయలు పోకుండా ఉండే మార్గం వచ్చింది, ఈ పక్క వాళ్ళు దబా దబా పగలగొడుతున్న కొబ్బరికాయలు పగిలినట్టుగా మన తలకాయలు పగలకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, వీడు బాగున్నాడు రా అనుకున్నారట. అతతయేనం అనవద్య లక్షణం అవమృష్య భర్తృకర్మ నిష్పత్తి మన్యమాన బద్ధ్వారచనయా చండికా గృహముపనింజుర్ముదా వికసిత వదనా. అనంతరం వాళ్ళు ఈ భరతుడి దగ్గరికంటే వచ్చారు. పరిశీలించాలి ఒకసారి మళ్ళీ, ఎందుకనంటే బలివ్వాలంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ లోపాలు ఉండకూడదు, ముక్కు కానీ పళ్ళు కానీ ఊడిపోవడం ఉండకూడదు అని చేత వీళ్ళు బాగా పరిశీలించి చూశారు. వీళ్ళులో ఏ అవయవ లోపం లేదు, పైపెచ్చు అబ్బా బలంగా ఉన్నాడు, మంచి లక్షణ సంపన్నుడు, పురుష పశువు వీడు అనుకుని వాడిని తీసుకుపోయారు. భరతుడిని తాళ్ళతో కట్టేసి దా అన్నారట. నన్ను తాళ్ళతో కట్టక్కర్లేదు, పట్టుకుపోండి వచ్చేస్తానన్నాడు ఆయన. వచ్చేసాడు కూడా. చండికాలయానికి తీసుకెళ్ళి చోర చక్రవర్తికి పట్టుకెళ్ళారు. హే ప్రభు, ఓ దొంగల రాజా, ఇదిగో పట్టుకొచ్చాను చూడు, ఎంత అందంగా ఉన్నాడు అనగానే, పోతే పోయాడురా, పోయిన వాడు బక్కగా ఉన్నాడు, బావులే వీడు కొంచెం బలంగా ఉన్నాడు అనుకుని ఆనందపడిపోయి, అంచేత ఎక్కువ లవుగా బలంగా ఉన్న కూడా ప్రమాదం ఒక్కొక్కప్పుడు, అంచేత పాపం నాలా బక్కగా ఉంటే అదొక ఇబ్బంది. ఆయన్ని బలంగా ఉన్నాడని ఆనందంగా మెచ్చుకున్నట్టు దొంగల రాజు. వీడిని మరి బలి పశువు అవ్వాలంటే ఇలాగా అశుచిగా ఉండకూడదు. వీళ్ళంతా అట్ల కట్టేసి ఉన్నాడేమో, బాగా నలుగు పెట్టి నలుగు పెట్టి నలుగు పెట్టి స్నానం చేయించారట. బకెట్లు కొద్దిగా వట్టి వచ్చింది పైన నుంచి, ఎన్నేళ్ల నుంచో స్నానం లేదు పాపం. స్నానం చేయించారు, నూతన వస్త్రాలు కట్టారు, కొత్త వస్త్రాలు కట్టుకొస్తారనమాట. అదేంటో విచిత్రం, బలిచ్చే ముందు ఉరి తీసే ముందు కొత్త బట్టలు కడతారు, వీడికి పీకిదాకా పెడతారు కావాల్సింది. వీడికి బలికి ముందు నూతన వస్త్రాలు కట్టారు. ఒక పశువుని ఎలా అలంకరిస్తారు, అలాగే ఒళ్ళంత పసుపు పూసేశారు, కుంకుమ బొట్లు పెట్టేశారు, గంధం పొట్టేశారు, పెద్ద పెద్ద తిలకం బొట్లు పెట్టారు, చందనం పూశారు, మెళ్ళలో దండలు వేశారు, అలంకరించారు, తిండ్ర కావలసినంత అన్నారు, రకరకాల పదార్థాలు గారెలు తెచ్చారు, నేతి గారెలు పెట్టారు, ఆవు నెయ్యి నొట్టు బాగా పోశారు, కడుపు నిండా పెట్టారు, మంచి మంచి జీడిపప్పులు కిస్మిస్లు యాలకులు లవంగాలు వేసినటువంటి పాయసం చిక్కగా కాచి, పాలతోటే కాచాలి పాయసం అంటే, నీళ్ళోసి అన్నీ వండి అప్పుడు కాసిన పాలు పోస్తే అంత రుచి ఉండదు, చక్కగా ఆవు పాలు తెచ్చి దాంతో కాచేశారు, ఆ పాయసం కూడా పెట్టేశారు. ఇలా భోజనం పెట్టిన తర్వాత ధూపం ఇచ్చారు, దీపం పెట్టారు, మాలలు లాజలు నూతన పత్రాలు దూర్వాంకురాలు ఫలాలు ఇవన్నిటితోటి పూజ పూర్తి చేశారు. అమ్మవారికి అమ్మవారికి పాటలు పాడాలిగా, పాటలు కూడా పాడారు.
మధ్యలను మొదలయ్యే డమ్కుడమ్కు ఈ బలిచ్చేవాళ్ళు వాయిస్తూ ఉంటే గుండెలు కలుక్కు కలుక్కుంటూ ఉంటారు వాడు, అడులెత్తిపోతూ ఉంటుంది ప్రాణం. వీడు అలా డబడబడబడబడబడ వాయించడం మొదలెట్టారు, కొమ్ము బూరాలు ఊదారు, అతి భయంకరమైనటువంటి శబ్దాలు, ఒక హింసాత్మకమైన వాతావరణానికి ముందు ఉండే వాద్యాలన్నీ మోగాయి. అప్పుడు ఆ విధంగా భరతుణ్ణి తీసుకువెళ్ళారు. భద్రకాళి యొక్క ఆసనం ఎదురుగుండా ఉన్నది, అమ్మ ఎదురుగుండా చేతిలో శూలంతో నేల కింద ఒక మహిషాసురుడి యొక్క మర్దన చేస్తున్నట్టు అతి భయంకరాకారంతో శూలం పుచ్చుకొని పెద్ద నిరుగత్తు విగ్రహం, అత్యంత భయంకరమైనటువంటి కాళీ విగ్రహం అది. ఆ కాళీ విగ్రహం దగ్గరలో బండరాతి మీద కూర్చోబెట్టారు అతన్ని. కూర్చోబెట్టి అథ వృషల రాజపణి పురుషపశోరసురుగాసవేన దేవీం భద్రకాళీం యక్ష్యమాణ తదభిమంత్రితమసిమతి కరాలం నిశితం వపాదదే. ఆ చోరరాజు యొక్క ముఖ్య పురోహితుడు, వాడు బాగా మంత్రాలు చదువుతూ కుంకం విసురుతూ పెద్ద ఎత్తుల గుగ్గిలం సాంబ్రాణి ధూపమిస్తూ అరుస్తూ వీడిని నరికిన తర్వాత రక్తం అమ్మవారి మీద పోయాలి, పైగా ఆ పశువుని ఒకే దెబ్బకి నరకాలి శిరస్సు, రెండో రేటు పడకూడదు. అందుకని ఆ కత్తి ఒకటి పట్టుకొచ్చి సాన పెట్టడం మొదలెట్టాడు చక్కగా కసాపేసేలాగా. ఇంకోటి ఎవడన్నా తాను బలివ్వడానికి ఎదురుకుండా కత్తిలా నూరుతూ ఉంటే చచ్చినంత పనవుతుంది. ఈయనకేముంది అలా చక్కగా చూస్తున్నట్టు, ఏదో యాపిల్ కోయడానికి కత్తి నూరినట్టుగా. అసలు ఆయనకి శరీరం మీద వాంచలేని మహావధూత. అందువల్ల వాళ్ళు ఎన్ని కత్తులు చూపిస్తున్నా అవేం పట్టించుకోవడల్లా. వాడు అతి భయంకరమైన భద్రకాళి మంత్రాలతోటి అభిమంత్రించి నిశితమైన కరవాలాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. అసలే వాళ్ళు దస్యులు, దొంగలు. వాళ్ళ లక్షణం రజోగుణం తమోగుణంతో కూడినవి. వాళ్ళ మనస్సులు దొంగ సొమ్ముని బాగా సంపాదించిన మదంతో ఉన్నాయి, ఆ అసంస్కార ధనమదంతో నిండి ఉన్నాయి. అసలు వాళ్ళకి మర్యాద అంటే తెలియదు. మద్యపానము జోగము లాంటి వ్యసనములు తప్ప మరొకటి తెలియవు. క్షుద్రార్చనలు తప్ప శాస్త్రోక్తమైన వేదార్చనలు తెలియవు. అటువంటి వాళ్ళు భగవదంశ స్వరూపుడు పరమబ్రహ్మణోత్తముడు అయినటువంటి ఆ అవధూత స్వరూపుడైన అతనిని, భరతుణ్ణి ఒక తుచ్ఛమైన కోరిక కోసం చంపాలని నిర్ణయించారు. హింసే వారికి క్రీడోత్సవం. ఈ కారణం వల్ల వారు హింస వల్ల వచ్చే ఫలితం ఆశిస్తున్నారు తప్ప దానివల్ల ఎంత ప్రమాదం వస్తుందని తెలుసుకోలేకపోయారు. భగవంతుడున్నాడు సర్వభూతహితుడు, ఆయనను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కోరికలు తీర్చుకోవాలి. హింసాపరమైన కోరికలు, హింసాపరమైన కర్మలు అతి భయంకరమై మనిషిని పతనం చేస్తాయి. అది తెలియదు వాళ్ళకి. సర్వభూతహితుడు, శత్రువులు లేనివాడు, భగవంతుని యొక్క హృదయ ఆనందాన్ని పొందేవాడైన భరతుణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోయారట. ఆ కాళికాదేవి అది చూసింది, డప్పులు వాయిస్తూ కత్తి ఎత్తి వీళ్ళు ఆ కుర్రవాణ్ణి బలివ్వడానికి సిద్ధపడుతూ ఉంటే, వారి దుర్మార్గులారా, ధర్మమునకు లోపం తెస్తారా, నేను తల్లిని జగన్మాతని, నాకు ఈ పరమ పురుషోత్తముడు ఉత్తముడైన ఈతన్ని బలిద్దామనుకుంటున్నారా, ఇటువంటి అవధూతను నాకిస్తారా బలి అనుకున్నది కాళికి కోపం వచ్చిందిట. చూసారా విశేషం, ఇటువంటి పురుషోత్తముడిని బలిస్తూ ఉంటే కాళికాదేవి తట్టుకోగలదా? తట్టుకోలేక అత్యంత ఆగ్రహం కలిగింది. బ్రహ్మ తేజస్సు వల్ల ఆవిడికి మిగుల సంతప్తమయ్యింది. ఆ వెంటనే కాళికాదేవి గ్రహం ఫిడీల్ అనే శబ్దంతో పగిలిపోయిందట. సహసోచ్చచాట శైవ దేవి భద్రకాళి, పెద్ద పెట్టిన విగ్రహం ఢామని వెళ్ళిపోయింది. ఆ విగ్రహంలోంచి ఆగ్రహంతో బయటికి వెలువడింది నిగ్రహానుగ్రహ సమర్థురాలైన జగన్మాత భద్రకాళి. అసహిష్ణుత వల్ల, క్రోధావేశం వల్ల ఆమె కనుబొమలు ముడిపడ్డాయి, దమష్ట్రలు కోరలు బయటకొచ్చాయి. ఆవిడ సప్తరూపం విడిచిపెట్టి అతి భయంకరాకారం ధరించింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది? భృశం అమర్ష రోసేషరస విలసిత భ్రూకుటి విటప కుటిల దమష్ట్రారుణేక్షణోపాతి భయానక వదనా కంతుకామే వేదం మహా
అట్టహాసం అతి సంరంభేణ విముచంతి తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం వృషలానాం తేనైవాసిన వివృక్ష శేరష్ణాం కలాత్. అత్యంత ఆగ్రహంతో పళ్ళు పటపట కొరుగుతూ పెద్ద పెద్ద దీర్ఘ క్రోధలతో బయటకొచ్చి కళ్ళు బొమ్మలు విడివేసి క్రోధ విరుణాలతో బయటకొచ్చిన ఆవిడ చేతిలో కత్తి ధరించిందిట. అప్పుడు ఆ కాళికాదేవి కత్తితో కనిపించిన రూపం చూస్తే ప్రపంచం మొత్తం ప్రళయం వస్తుందా, ఈవిడ ప్రపంచంలో ఉండే పాపులను సంహరించడానికి అవతరించిందా అన్నట్టుగా ఉన్నది. ఇలా వికటాట్టహాసం చేస్తూ హుమ్మని దూకి ఎవడైతే బలివ్వడానికి ఆ భరతుడి దగ్గరకు వచ్చాడో కత్తి పుచ్చుకుని ముందు వాడి దగ్గరికి ఎగిరి దూకి ఎడమకాలతో కింద పారేసి వాడు జుట్టు పుచ్చుకుని వాడి చేతిలో కత్తిలు అక్కుని వాణ్ణి నరికి తన విగ్రహం మీదకి విసిరి పారేసింది. అక్కడితో ఆగిందా ఆ కత్తి పుచ్చుకుని. మన క్రికెట్ బాల్ని టపాటప కొడుతూ ఉంటారు చూడండి మన పిల్లలు, అలాగా మొత్తం వాళ్ళ తలలన్నీ దొంగల నాయకుడివి దొంగలవి తలలు చెండి విసిరి పారేసింది, బంతులాడిందట. ఆ భద్రకాళీదేవి కూడా డాకిని శాకిని మొదలైన పేతాళ దేవతలు కూడా వచ్చి పడ్డాయట. ఈ పాపాత్ముల రక్తాన్ని పానం చేశాయట. ఆ రక్త పానం వాడి చేస్తూ ఉండగా కాసేపు అక్కడ కరాళం నృత్యం చేసింది. పాపుల్ని సంహారం చేసే ముందు అంత భయంకరాకారం ధరిస్తుంది. భయంకర నృత్యం చేసి కరాళం నృత్యం చేసి కాసేపు కింద పడిపోయిన తలకాయలు కసాపిసా తొక్కేసిందిట. గ్లైండర్లో వేసిన కొబ్బరికాయ చెట్లు ఇలా తొక్కి పారేసి ఆ తర్వాత ఆవిడ కట్లు ఉప్పేసింది అతనికి. నాయనా పుత్రక యథేచ్ఛగా పో, నీలాంటి జ్ఞానిని వలిద్దామనుకున్నారు అందిట. ఎంత చిత్రం చూడండి. అంచేత మనమేం బెంగెట్టుకోగల, మనల్ని ఎవరన్నా బంధించినా మనల్ని వాళ్ళు అట్టే పెట్టుకోలేరు. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్సీనాత్మనే ఫలతి. ఇక్కడ చెప్పాడు మహాత్ముడు, మహాత్ములకు చేసే హింస తనకే అపకారం తెచ్చి పెడుతుంది. ఎక్కువ హింస చేస్తే తొందరగా అపరాధం వల్ల నశిస్తాడు, శాపమై తరతరాలు పీడిస్తుంది. ఆ తల్లిని మెప్పిద్దామని ఆ తన్ని బలిద్దామని వచ్చారు దొంగలు, చివరికి వాళ్లే బలైపోయారు ఆవిడ చేతిలోనే. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఉత్తములకు హాని చెయ్యకూడదు. అసలు ఆత్మాభిమానం అనేది ప్రతి వాడికి ఉంటుంది. ఈ మనస్సులో ఆత్మాభిమానమే లేనివాడైనా ఇంకా ఆయనకి ప్రాణభీతి ఏమిటి? సర్వ ప్రాణుల హితము ఆకాంక్షిస్తాడు, ఏ ప్రాణి మీద ద్వేషం లేదు, ఎవ్వరికి అపకారం చేయడు, ఎవరు ఏం పెట్టినా దానిని పరమాత్మ స్వరూపంగా భావించి తినేవాడు. అటువంటి పురుషోత్తముణ్ణి ధ్యానిస్తున్నటువంటి వాడు ఉత్తముడు అయినటువంటి ఆ భరతుడికి అపకారం దొంగలు చేయలేకపోయారు. అందుకని యావం చెబుతున్నాడు పరాశరుడు ఇతనికి, భాగవతోత్తములు పరమహంసలు జ్ఞానస్వరూపులు నిరంతర భగవద్భక్తులు నిరంతర భగవన్నామ సంకీర్తన పరాయణులైన వ్యక్తులను ఎవ్వరూ ఏమీ చెయ్యరు. కానీ చిత్రం ఏంటంటే చెయ్యడం సరే, వాళ్ళు అటువంటి భక్తులు తమ తల తెగిపోతున్నా వాడికేమనిపించదు, అది వాళ్ళ గొప్పతనం. ఈ రెండూ కూడా గొప్పతనమే. అంచేత ఈ కథ అటువంటి పురుషోత్తములకు ఆశ్చర్యకరం కాదు. అసలు ఆయన ఇదేం పట్టించుకోలేదట, తనని నరికేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడో దొంగల తలకాయలు అమ్మ నరికేసినా వాడికి ఏం లేదు. ఇంచేత నన్ను రక్షింపబడ్డాననే ఆనందం ఉంటేగా, ఏమీ లేదు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. తల్లి పంపేస్తే యథాప్రకారంగా వచ్చేసాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేసేట, యథాప్రకారంగా నాన్న మీరేం పని చెబితే చేస్తానన్నట్ట అన్నయ్యలందరినీ. ఆ అన్నలు మళ్ళీ తీసుకెళ్ళి ఎంతకప్పు జరిగినా సరే వాడిని అక్కడే పొలం మీద కాపలా పెట్టారు. యథాప్రకారంగా కాపలా చద్దికూడు మాడుపెచ్చులు చెత్త చెదారం తౌడు నూక అన్నీ తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇలా ఉండగా చాలా కాలం గడిచాక అథ సింధు సౌవీరపతే రఘుగణస్య వ్రజత ఇక్షుమత్యాస్తటే తత్కులపతిన శిబికావాహక పురుషాన్వేషణ సమయే దైవేనోపసాదితః సద్విజవరవపలబ్ధః ఏష పేవా యువా సంహననాంగః ఘోఖరవద్దురుం ఓఢుం అలమితి పూర్వవిష్టిగృహీతైః సహ గృహీతః
ప్రసభ మత దర్హ ఉవాహ శిబికాం సమహానుభావ. చాలా కాలం గడిచింది. సింధు దేశానికి సవ్యర దేశానికి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ కాలంలో సింధు సవ్యర దేశములు రెంటికి రాజు అయినటువంటి ఆయన పేరు రఘువగణుడు, ఒక మహారాజు. ఆయనకి ఒకనాడు జ్ఞానం మీద ఆసక్తి కలిగిందట. ఎంతకాలం రాజ్యం పాలిస్తే ఏమున్నది, ఎంత ఐశ్వర్యం ఉంటే ఉన్నది, ఎన్నేళ్ళు గడిచినా ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతాం, ఈ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి, ఇది వరకు చకచక పరిగెత్తే వాళ్ళం, మూడవ కర్ర ఒకటి వేసుకుని చేతిలో పాక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి, మంచం పట్టాలి, చాలా కష్టాలు. పునర్జన్మ లేకుండా పోయే అధ్యాత్మ తత్వాన్ని జీర్ణించుకోవాలి. ఎవడు నాకు ఆధ్యాత్మికతను బోధిస్తాడు, ఏ జ్ఞాని నాకు పురాణాదులు బోధిస్తాడు, ఎవడు నాకు మానసిక ఆనందం కలిగించే తత్వాన్ని ఉపదేశిస్తాడు అని బాగా ఆలోచిస్తే అతని మంత్రులు అన్నారట, కపిల మహర్షి చాలా గొప్పవాడు, సొంత తల్లికి జ్ఞానాన్ని బోధించిన మహాత్ముడాయన, దేవహూతి అనేటటువంటి తల్లికి జ్ఞానాన్ని బోధించాడు ఆ కపిలుడు, విష్ణు స్వరూపుడు, ఆ కపిలుడి ఆశ్రమానికి వెళ్ళు అన్నారట మంత్రులు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్టహాసంగా వెళ్ళకూడదు, రథాలు ముందు వెనక ఓ సైనికులు వెళ్ళతో వెడితే ఆయన కోపం వస్తుంది, అట్టహాసం ఉంటే ఒప్పుకోడు ఆయన, అందుకని సింపుల్గా వెళ్ళమన్నారట. చాలా సామాన్య మానవుడిలో వీళ్ళు ఎక్కువ కష్టపడ కనుక అప్పుడు ఆయన ఎక్కువ రథాలు అవి మానేసి ఒక్క పల్లకీ తీసుకుని బయలుదేరాట. పల్లకీలో కూర్చుంటాను రబ్బాయి, ఒక నలుగురు మొయ్యండి ముందు వెనకను చాలు, హడావిడిగా వెళ్ళకూడదట అనగా ఓ నలుగురు మంచి బోయిలు వచ్చారు, ఈయన్ని పల్లకీ ఎక్కించారు, మోశారు. నేనంటే సన్నగా ఉన్నాను కనుక ఏలూరు వీధులన్నీ తిప్పారు పల్లకీలో. మరి ఆయన రాజుగారు కత్తే ఉంది ఏకంగాను 200 కేజీలు, ఏం మోస్తారు మరి. ఆయన చాలా బలంగా ఉండడం వల్ల పాపం ఈ బోయిలకి తల ప్రాణం తక్కువ వస్తుందట, పైగా నలుగురు వాళ్ళు ఎంత బలంగా ఉన్నా ఈ రాజును మొయ్యలేక ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఆ నలుగురిలోనూ యజమాని ఒకడు ఉన్నట్ట, నలుగురికి ముఖ్యుడు, వాడు అన్నాడు, ఒరే మనం ఇలా నలుగురు మొయ్యలేనరా, ముందు ముగ్గురు వెనక ఇద్దరు ఉంటే మొయ్యొచ్చు, ఇంకొకటి కావాలి, ఆ వచ్చేవాడు కూడా కొంచెం బలంగా ఉండాలి, చూడండి రా అన్నట్ట. దారులు ఎక్కడైనా ఎవడన్నా దొరికితే వాడిని తీసుకొచ్చి తిరిగి పెట్టేయండి అన్నట్టు. అలా వాళ్ళు వెతుకుతూ ఉంటే దైవవశాత్తు మంచి మీద కూర్చుని ఓం నమో నారాయణాయ అని నారాయణ నామస్మరణం చేస్తూ పొలానికి కాపలా కాస్తున్నటువంటి ఈ జడభరతుడే తగిలాడు. మళ్ళీ ఒక్కసారి ఆ లేడి వ్యామోహంలో పడినందుకు ఆయన కర్మ చూడండి ఎలా ఉందో పాప అంతటి అవధోతకి. అంచేత ఒక్కే చిన్న పని చేసామంటే ఆ చిన్న పని ఇంత తెచ్చిపెట్టింది పని. అయినా కర్మ పరిపక్వం అయ్యేదాకా చేయక తప్పదు. అందువల్ల ఆయన కనపడగానే మంచి మీద ఉన్నాడురా వీడు, మంచి బలంగా ఉన్నాడు, మనిషి ఎద్దులే ఉన్నాడు, ఏం తినిపించాడో శరీరాన్ని, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బలంగా ఉన్నాడు, వీడిని తీసుకొచ్చి పల్లకి కంటగట్టేద్దాం, వీడు పోసేస్తాడు అనుకున్నారట పాప. అనుకుని పిలిచారు, ఏ ఇలా రా అన్నారు. వచ్చాడు, నీవు యువకుడవు, బలిసి ఉన్నావు, దృఢమైన అవయవాలు కలిగి ఉన్నావు, పైగాట గో కరవద్వరం, వాడిని అందం చూడండి ఎంత అన్యాయమో, గో ఎద్దులేగా, కరవత్ గాడిదవలే, కరం అంటే గాడిద అనమాట, ఓ ఎద్దు గాడిదలాగా నువ్వు కూడా ఈ బరువు మొయ్యగలవరా అన్నారట. ఆయన మొయ్యగలవు రా అని పిలిచారట. ఆయనకి ఎద్దు లేదు గాడిద లేదు, ప్రపంచమంతా ఒకటే గాడిదలు అనుకున్నాడు పాపం. ఆయన సమానంగా అన్నిట్లోనూ భగవంతుడు చూసే ఆయనకి, ఆయనకి ఇంకేం బెంగ, నడవండి అన్నాడు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి మొట్టమొదట నిలబెట్టారు ముందు వైపు, అక్కడ కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాజుగారు ముందు వైపు కూర్చొని కాళ్ళు పెట్టుకున్నాడు, కాళ్ళ కంటే కొంచెం శరీరానికి బరువు ఎక్కువ కదా. మరి మోస్తున్నప్పుడు భరతుడికి శరీరం అంటే ఉంది కానీ ఆయన ఏమన్నా ప్రొఫెషనల్ ఆర్టిస్టా, పల్లకీ మోసేవాడా, మొయ్యడం చేత కాకపోతే దాంతో చాలా యాతన, శరీరం మీద మమకారం లేని కారణం చేత చేస్తున్నాడు కానీ శరీరాన్ని తట్టుకోలేకపోతుంది పాపం, ఇదంతా నెప్పెడుతోంది. తర్వాత కాళ్ళు అడ్డదిడ్డంగా పడుతున్నాయి, నడకడం కూడా అలవాటు ఉండాలి పల్లకీ మోసేటప్పుడు, అంత బలంగా ఉన్నావు
ఇలా గీత గీసేట ఇదేంటో చెప్పలేవాడినట్టు ఎవడో పల్లెటూరి వాడు. అలాగా ఎంత బలంగా ఉంటేనే ఏం చెబుతాడు, కొన్ని చేయలేము ఎవరో ఏం చెప్పలేము. పాపం ఈయన పరిస్థితి ఎలా ఉందంటే మొయ్యలేక అడ్డదట్టం కాళ్ళేస్తున్నాడు. పైగా ఇంకో నియమం, నేల మీద చీమలు పురుగులు వస్తే తొక్కకుండా అటు ఇటు అడ్డంగా వేసేవాడు. ఈ విధంగా అడ్డదట్టంగా నడుస్తున్నాడు. అయినా బలవంతంగా వాళ్ళు చెప్పారు కాదు అంటే ఏంటంటే నేను ఈ పని చెయ్యను అనడమట దేహాభిమానము అన్నారు. దానిని శరీరం మీద అభిమానం ఉన్నవాడే ఈ పని చేయనంటాడు, అభిమానం లేదు కదా తోస్తున్నాడు. యదా హి ద్విజవరస్యేషు మాత్రావలోకానుగతేర్న సమాహిత పురుషగతి తదా విషమగతాం ససిభిగాం రహూగణవపధార్య పురుషాన్ అధివహత ఆహ హే ఓడార సాధతిక్రామత కిమితి విషమముహ్యతే యానమితి. పల్లకీని వస్తున్నప్పుడు పాపం ఈ భరతుడు ప్రాణి హింస దొరుకుతుంది, కాళ్ళ కింద పడి చేమలు తెస్తాయో దాములు తెస్తాయో బొద్దింకలు తెస్తాయో అని అటు ఇటు చూసుకుని నడుస్తున్నాడు. ఆ నడవడంలో కాళ్ళు అడ్డదడ్డంగా పడడంతో వెనకాతల వాళ్ళు విడివి తూలడం, దాంతో పల్లకి ఇలా కుదుపులు వస్తూ ఉన్నది. ఆ లోపల ఆయన ఇటు 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 పడ్డాడు మహారాజు గారు, స్థిమితంగా కూర్చున్నాడు అప్పటిదాకా దర్జాగా, అటు ఇటు పడుతున్నాడు. అలా పడేసరికి భగ్గుమంది ఆయనకి, ఏం పల్లకి అటు ఇటు ఊగుతుందని విసుగొచ్చేసింది ఆయనకి. జ్ఞాని జ్ఞానం మీద తత్వం మీద పరిశోధన చేయడానికి వెళ్తున్నాడు ఆయన, ఆయన రీసెర్చ్ చేయడానికి పెడుతున్నాడు తత్వజ్ఞానం పొందడానికి. అయినా అహంకారం ఎక్కడికి పోతుంది, స్వతసిద్ధమైన జన్మత వచ్చిన రజోగుణం ఉంది. అందుకని ఓరి అన్నట్ట ఎవడ్రవడు ఏమిటి పల్లకీని విషమంగా మోస్తున్నారు, జాగ్రత్తగా పోయండి చంపేస్తా అని బెదిరించాడు. కింద పనిచేసేవాడు కదా లోకు కదా మరి, అందుకని రాజుగారు పైగా రాజు ఇలా పలగ్గానే లేనిపోయింది, మన్న కొడతాడేమోరా పాపాల భైరవుల్లాగా మన మీద పడతాం అనుకుని ఆ మోసేటటువంటి పల్లకి బోయిలు భయవేసి, మహారాజా మహారాజా క్షమించండి, నా వయం నరదేవ ప్రమత్త భవన్ నియమానుపథాహ సాధ్వేవహామహ అయమధునైవ నియుక్తోపి నద్రుతం వ్రజతి నానే న సహవోటు ముఖవయం పారయామయితి. రాజా మేము మా పనులలో తేడా చూపించడం లేదు, అప్రమత్తంగానే ఉన్నాం, నీ ఆజ్ఞ ప్రకారం పల్లకి చక్కగా మోస్తున్నాం. నలుగురు మొయ్యలేక దారిలో వీడిని కూలి మాట్లాడుకున్నాం కొత్త అండి, వీడెవడో ఈ కొత్తగా నియమింపబడిన వ్యక్తి సరిగ్గా నడవడు, నడిస్తే తొందరగా కాలేస్తాడు లేకపోతే వెనక్కేస్తాడు ముందుకేస్తాడు అడ్డదడ్డంగా వేస్తాడు, వీడి వల్ల మాతో కలవకపోవడం వల్ల కలిసి మేము నడవలేకపోతున్నాం, ఈ ఇబ్బంది వచ్చింది, ఇబ్బంది అంతా కొత్తవాడి వల్ల మా వల్ల కాదు. దండం మీద భయం కొద్దీ ఆ రహుగణులు యొక్క బోయిలు వాహకులు ఇలా చెప్పగానే రాజుగారు ఇలా అనుకున్నట్ట, ఒక్కడి సహవాసం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అంటే సరైన వాడు ఒక్కడు లేకపోతే తక్కిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు, ఒక్క దోషి వల్ల జ్ఞానులు కూడా దోషులు అవుతారు అనుకున్నాడు పాపం. అనుకుని ఆర్య సేవాపరాయణుడైన ఒరిజినల్గా ధార్మికుడు సహజ రాజస్వభావం వచ్చేసి నేను యజమానిని అనే పౌరుషం పుడుచుకొచ్చింది, అది నేను చెప్పేది అనమాట. సహజ సిద్ధంగా ధర్మికుడైన ఆయన కూడా నేను రాజును అనే దేహాభిమానం రాగానే క్రోధోద్రేకుడయ్యాడు, పళ్ళు పటపట కొరికాడు. రజోగుణంతో ఏమన్నాడు రఘుగణుడు, నివురుగప్పిన నిప్పు వలె ఉన్నవాడు ప్రచ్ఛన్న తేజస్కుడు పరమజ్ఞాని ధర్మాత్ముడు అయినటువంటి ఆ భరతుడితో ఇలా అన్నట్ట, అహో కష్టం భ్రాతర్ వ్యక్తం ఉరు పరిశ్రాంతక, అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా సోదరా, పాప ఎంతో శ్రమపడినట్టున్నావు, ఒంటరిగా ఇందాక నుంచి పల్లకి మోసుకొచ్చి ఇప్పుడు నడవలేక అడ్డదడ్డంగా పడిపోతున్నావా, ముసలాడివి మరి వార్ధక్యం వల్ల శ్రమ చెందావు కదా సఖుడా, నీ శరీరం లావుగా లేదు బక్క చిక్కిపోయి కట్టెలా ఉన్నావు పాపం, అంటే వ్యంగ్యం, అవయవాలన్నీ దృఢంగా లేవు, ఈ కూడా ఉన్న వాళ్ళకి వల్లే నువ్వు పాపం కాదు అని చేత నడవలేకపోతున్నావు కదా అని ముందు పరిహాసంగా పలికాడు.
ఎంత పరిహాసంగా పలికినా అవన్నీ తిట్లని తెలుసు. ఏ తమరు మహాపండితులు అన్నవంటే తెలుసు అవతలవాడికి, అందులో అర్థం ఏమిటో అంచేది. వ్యంగ్యంగా అతడు అన్నదాన్ని విని స్థూల లింగదేహముల మీద ఏ బుద్ధి లేదు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, ఏం తిట్టినా ఆత్మనంటవు శరీరానికి తప్ప అనే జ్ఞానంతో ఉన్న భరతుడు పట్టించుకోలే. ఈ రాజు మాయ, పంచభూతాలు మాయ, పంచభూత విరచితమైన ఈ పల్లకి మాయ, నన్ను తిట్టడం అంతా ఒక భ్రమ అనుకున్నాడు ఆయన. శుభ్రంగా నడుస్తున్నట్టు ఆయనకి, ఏం తిట్టినా పట్టించుకునేవాడిని ఎవరు తిడితే ఉపయోగం ఉంది. ఈ విధంగా నేను నాది అనే అహంకార మమకారములు లేని మిథ్యాజ్ఞానము లేని పరమాత్మస్వరూపుడైన అతడు ఆ తిట్లను పట్టించుకోకుండా పూర్వంలో అయ్యి నడుస్తున్నాడు. మార్పు లేదు, ఇన్ని తిట్టినా యథాప్రకారంగా టిక్కు టిక్కు ఇటు ఇటు అనుకుంటూ ఊగుతూ నడుస్తున్నాడు. అలా ఊగుతూ నడుస్తున్న ఆయన గారు ఏం చేశాడో రేపు చెప్పుకుందాం. యథాప్రకారంగా 6:30 6:30 కల్లా మొదలు పెట్టుకుందాం. మిగతా రేపు 7వ తారీఖు కూడా వరకు కూడా జరిగేటటువంటి అఖండ విష్ణు పురాణ కార్యక్రమం విని తరించి ముక్తి పొందుదురుగాక.
అవిద్యాగురుభ్యం సభాయేచే నమః. నిన్న మనం ఈ జడభరతుడు ఆంగిరస గోత్ర సంజాతుడై గొప్ప జ్ఞాని అయినా బూడిద ఉన్న కారణం చేత నిప్పు ఎలా కనపడదో అలాగ, అంటే నివురు గప్పిన నిప్పు. నివురు అన్నా నీరు అన్నా కూడా బూడిద అని అర్థం. ఈ నీరు తాగే నీరుని కాదు, నీరు గప్పిన నిప్పు అంటే అక్కడ నీరు అన్నప్పుడు బండీర రాస్తే బూడిద, బూడిదలో ఉంటే అది మనకి నిప్పుగా కనపడదు, కానీ కాలేస్తే తెలుస్తుంది. ఈయన కూడా లోపల గొప్ప జ్ఞాని అవధూత, పైకి మాత్రం ఉన్మత్త వేషం, బధిర వేషం, మూగవాళ్ళ ఉన్నాడు. అటువంటి ఆ పండితుణ్ణి, ఆ జ్ఞానిని శరీరాకారాన్ని బట్టి తండ్రి గుర్తించలేకపోయాడు, పెద్దలు గుర్తించలేకపోయారు, జగన్మాత కాళిక గుర్తించింది. అయినా యోగం చూశారా, ఆయన మాత్రం మంచి మీద కాపలా కాశాడు. అందుకల్లే కాలోహి దురతిక్రమ అన్నారు. కాలమును ఎవ్వడూ అతిక్రమించలేడు. అంతటి పుణ్యాత్ముడు కాలప్రభావం వల్ల ఎప్పుడో ఒక్క లేడిని చూచి వ్యామోహం చెందడం వల్ల 2 జన్మలెత్తి 2వ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. పాండిత్యము జ్ఞానం ఉన్నంత మాత్రం చేత అఖండైశ్వర్యాలు ఉండాలని ఎక్కడున్నది. ఆయన అతీతుడై మళ్ళీ మంచి మీద కాపలా కాస్తూ ఉంటే రఘుగణ మహారాజు గారు పల్లకీలో వెడుతూ ఉంటే బోయిలు ఇతన్ని బలంగా ఉన్నాడని ముందువైపు కాడిని మోయమని అతనికి అప్పగించారు. మోస్తూ కింద చీమలుంటాయో దోమలుంటాయో వాటిని తొక్కకూడదని అహింసా దృష్టితోటి అలవాటు లేని కారణం చేత పల్లకీని అడ్డదిడ్డంగా మోస్తున్నాడు ఆయన. అది చూచి రాజు మందలించి అతన్ని సరిగ్గా నడుస్తున్నా మనవాడు మళ్ళీ యథాప్రకారంగా నడుస్తున్నట్ట. యథాప్రకారంగా పల్లకి వంకర టింకరగా కుదుపులతో విడుతూ ఉండడం చూసిన రఘుగణ మహారాజు గారిలో ఒక్కసారి కోపం వచ్చేసిందిట. కోపావిష్టుడు ఏమన్నాడు, ఓరి దుష్టుడా, ఏమిటిరా నీవు చేస్తున్నది, నీవు జీవన్మృతుడవై ఉన్నావు, జీవచ్ఛవానివి అంటే బతుకు ఉన్న శవానివి. బతుకు ఉన్న శవం అంటే కొంతమందికి అనారోగ్యం వల్ల మంచం పడతారు, కదులుతారు కానీ ఏ పనులు చేసుకోలేరు. మనిషి బతికి ఉన్నాడు కానీ శవంలాగా ఏ పని చేయలేని పరిస్థితి. అలా నీవు జీవన్మృతుడవు, నేను నీ ప్రభువుని, నేను జాగ్రత్తగా నడవరా అని ఒకసారి హెచ్చరిస్తే, వ్యంగ్యంగా హెచ్చరిస్తే ఆ వ్యంగ్యం అర్థమవులేదా? రాజాజ్ఞని తిరస్కరిస్తావా, ప్రభు యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తే శిక్షిస్తాను, జాగ్రత్త. దండపాణి అయిన యముడు తప్పు చేసిన వాడిని నరకానికి తీసుకెళ్ళి ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరక శిక్షను అనుభవింపజేస్తాడు. అలాగే తప్పుతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ప్రభువును సరిగ్గా చూసుకోనటువంటి రాజు, ప్రభువును సరిగ్గా చూసుకోనటువంటి వాడిని శిక్షించాలి. కింకరుణ్ణి, నేను రాజుని శిక్షిస్తాను జాగ్రత్త, నాలుగు తంతి దారిలోకి వస్తావు అన్నట్ట, సక్రమంగా లేని వాడిని తంతి దారిలో పడతావు అని హెచ్చరించాడు. జ్ఞానియే కానీ రాజుని అనే అహంకారం ఉన్నది ఆయనకి. ఈ అహంకారం అలా పలికించిందిట. అయినా ఈయన గారు చూసారా, ఆయన నన్ను ఇంత మాట అంటాడా అని ఏమీ లేదు, అవధూత ఆయన. ఏమంటే ఇంత గొప్పవాడికి ఇన్ని కష్టాలు వస్తే ఇక మిగతా వాళ్ళ మన పరిస్థితి ఏమిటి అని చాలామందికి అనుమానం వస్తుంది. అంచేత జ్ఞాని అయిన వాడు కష్టాలను భగవంతుని యొక్క ప్రసాదంగానే సుఖము దుఃఖము సమానంగా చూడాలట. భాగవతంలో ధర్మరాజు పాండవులు కష్టం పొందినప్పుడు ఒక గొప్ప పద్యం చెప్పాడు పోతన గారు, అదే మనకి దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటంటే, రాదట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడువచ్చునట. ఆపద కల్గుటదే విచిత్రమో, మహారాజు ధర్మం తప్ప అధర్మం అంటే ఎరగనివాడు మహాజ్ఞాని. ధర్మరాజేమో పాండవులందరికీ అధిపతి పెద్దవాడు, ఆయన రాజు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు యుద్ధంలో బాణం పుచ్చుకుని పోరాడేవాడు. ఆయన చేతిలో, అర్జునుడి చేతిలో ఉండే ధనుస్సు కూడా సామాన్యమైన ధనుస్స, బ్రహ్మదేవుడు సృష్టించి 50,000 60,000 సంవత్సరాలు ధరించి తర్వాత మెచ్చుకుని దానిని అగ్నిదేవుడికి ఇస్తే, వరుణుడికి ఇస్తే, వరుణుడు 15,000 సంవత్సరాలు ధరించి దాన్ని అగ్నికి ఇస్తే, అగ్ని 10,000 సంవత్సరాలు ధరించి దానిని అర్జునుడికి ఇచ్చాడు. అలా వరుసగా బ్రహ్మ వల్ల సృష్టింపబడి బ్రహ్మ దగ్గర నుంచి వరుణుడికి, వరుణుడి దగ్గర నుంచి అగ్నికి, అగ్ని దగ్గర నుంచి అర్జునుడికి వచ్చింది. అర్జునుడు 65 సంవత్సరాలు ధరించాడు. అలాంటి అత్యద్భుతమైన ధనుస్సు శత్రువుల్ని జయించేది గాండీవం, అది అర్జునుడి చేతిలో విల్లు. ఇంకా ఆ రథం నడిపేవాడేవాడు అర్జునుడికి, సమస్త లోకాలకి శుభాన్ని ప్రసాదించే శ్రీమద్వాసుదేవుడు శ్రీకృష్ణుడు, ఆయన దానిని నడుపుతున్నాడు రథాన్ని, గుర్రాలను తోలుతున్నాడు. ముందుగా రక్షకుడెవరు, భయంకరమైన గదా దండాన్ని భుజాదండం మీద ధరించిన ఉద్దండ పిండమైన భీముడు రక్షకుడు. అయినా పాండవులకు ఆపదొచ్చిందిట. ఎందుకు వచ్చిందంటే అదే కాల ప్రభావం అంట. కాబట్టి ఎంతవాడు కాలాన్ని తప్పించుకోలేడు, తప్పించుకోలేనప్పుడు భగవంతుడు జపించుకోవడం జ్ఞాని చేస్తాడు, అజ్ఞాని దుఃఖానికి వెరుస్తాడు. దుఃఖము సుఖము సమానమని భావిస్తే జ్ఞాని, కష్టం సుఖం అందరికీ సమానమేట, ప్రతి మానవుడికి ఉంటుంది. కానీ జ్ఞాని దుఃఖించడు, అందువల్ల వాడికి అదేం అనిపించదు. సుఖం ఎలాగో దుఃఖం అంతే, బంగారం ఎంతో రాయి అంతే. ఇంక వాడికి ఏమిటి బెంగ, మనకి ఇది బంగారం ఇది రాయి అని తెలుస్తుంది కాబట్టి బెంగ. బంగారం పోతే బాబోయ్ బాబోయ్ అని ఎందుకు ఏడుస్తున్నావు అంటే దానికి విలువ ఉంది అనుకున్నాం. కానీ విలువ లేదు అనుకునేవాడికి ఒకటే. మనకి ఇతిహాసంలో ఒక కథ ఉన్నది. ఒక మహారాజు 2 బంగారపు కంకణాలు పట్టుకొచ్చి, సువర్ణ కంఠ కంకణాలు, ఒక యతీశ్వరుడికి దానమిచ్చాట. గంగానది ఒడ్డున ఆశ్రమంలో ఉండేవాడు ఆ యతి. అటువంటి యతి దగ్గరికి 2 కంకణాలు ఇస్తే ఆ యతి ఒక కంకణం ఇలా ఇలా తిప్పి గంగలో ఇలా విసిరేసేట నీళ్ళల్లోకి. రాజుగారి గుండె అయిపోయింది. 12 కాసులు పెట్టి ఒక్కొక్క కంకణం 12 కాసులు పెట్టి చేయించి పట్టుకొచ్చాడు ఆయన.
వీడు ఇలా ఇలా తిప్పి నీళ్ళల్లోకి విసిరేస్తే కంకణం ఆయన గుండెలు పోయి ఎగిరిపోయి, అవి బాబో ఎక్కడ పారేశారని చెప్పి ఆ నీళ్ళల్లో దూకేశాట రాజుగారు. నీళ్ళలో వెతికితే నదిలో పడిపోయిన వస్తువు దొరుకుతుందా? పొరపాటున కూడా దొరకలేదు. కాసేపటికి వెర్రిమొహం వేసుకుని ఒడ్డుకొచ్చి, అయ్యా ఆ కంకణం ఎక్కడ పారేశారో చెప్పండి, వెతికి తీసుకొస్తాను నేను అన్నట్ట. ఎక్కడ పారేశానో చూపించనా, ఇదిగో ఇక్కడే పారేశాను అని రెండో కంకణం కూడా అలా విసిరేసేట అందులోకి. ఆ రెండో కంకణం విసిరి అక్కడ పారేశాను అన్నట్టుగ ఈయన గుండెలాగా పట్టుకుని కింద పడిపోయాడు. అసలు ఒక కంకణం విసిరాడు రా బాబు అనుకుంటుంటే అక్కడ పారేశాను రెండో కంకణం విసిరితే ఆయనకి ఎలా ఉందో చూడండి. ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళకి అవి పూచిక పుల్లలతో సమానం, అవధూతలు అంటారు అటువంటి జ్ఞానుల్ని. అటువంటి అత్యద్భుత జ్ఞాని అయిన రఘుగణుడు, ఆయన జ్ఞాని కానీ రాజుని అనే అహంకారంతో పరమ అవధూత స్వరూపుడైనటువంటి ఈ భరతుణ్ణి, నీవు జీవన్మృతుడవు దండిస్తా జాగ్రత్త అన్నాడు. కానీ అస్సలు దేహాభిమానం లేనివాడని చెప్పుకున్నాం. ఏవం బహ్వబద్ధం అభిభాషమాణం నరదేవాభిమానం రజసా తమసా అనువిద్ధేనం అదేనా తిరస్కృతాశేష భగవత్ ప్రియనికేతం పండితమానిను. నరదేవాభిమాని రఘుగణుడు తాత్కాలికంగా రజోగుణం తమోగుణం వృద్ధి పొంది మదంతో భగవంతుడు ఎవడి గుండెల్లో ఉన్నాడో అటువంటి భరతుణ్ణి, పరమ భాగవతోత్తముణ్ణి తిరస్కరించాడు. తనను తాను పండితుడు అనుకున్నవాడు పండితం మంజుడు అంటారు వాణ్ణి. పండితం మంజుడు అన్నా పండిత మాని అన్నా అర్థం ఏమిటంటే తనను తాను పండితుడు అనుకుంటాడు, బయట ప్రపంచం వారు ఆయన పండితుడికి ఒప్పుకోరట, అది రహస్యం. పండితుడు అంటే ఇతరులందరూ వీడు పండితుడు అని ఒప్పుకోవాలి. బయట జనాల్లో కొంతమంది అతన్ని చూచి ఓహో వీడు జ్ఞానిరా వీడు పండితుడు అని, ఆ పండితుడు అనుకోవలసిన వాళ్ళు కూడా ఏమీ ఎరగని వాళ్ళు కాదు, కాస్త కొస్త చదువుకున్న పండితులు వీడు పండితుడే అని ఒప్పుకోవాలి. కానీ అలా ఎవడూ ఒప్పుకోడు. అయినా సరే నేను పండితుణ్ణి అని ఎవడనుకుంటాడో, బయట వాళ్ళు అనుకోకుండా తనను తాను మాత్రమే పండితుడిగా ఎవడు భావిస్తారో అటువంటి వాణ్ణి పండిత మాని లేక పండితం మంజుడు అంటారు. ఈ రఘుగణుడు పండిత మాని పండితం మంజుడు, తనను తాను పండితుడు అనుకున్నాడు. యోగుల యొక్క నడవడి అతనికి తెలియదు. ఏవో అక్కడక్కడ చందమామ కథల్లో రాసిన పురాణాలు చదువుకుని విషయం తెలుసుకున్నవాడు, గురువు దగ్గర చదువుకున్నవాడు కాదు. ఎందుకు పండితం మంజుడు ఎందుకు అవుతాడో చెప్పారు ఇక్కడ. ఎవడు పండితం మంజుడు అవుతాడు అంటే శాస్త్రం చదవకుండా ఎక్కడో ఏదో ఓ పుక్కిడి పురాణము లేదా ఏ పుర్రకథలోనూ ఎక్కడో వినేసి గ్రంథాధారం లేకుండా దానిని ఆధారంగా చేసుకుని మాట్లాడేవాడు కూడా పండితం మంజుడే. పురాణమో పుస్తకమో చదివిన తర్వాత చెప్తే వాడు పండితుడే. సహజంగా లోకంలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. మరి అందరికీ ఎక్కడ ఉంటుంది? ప్రతి వాడు ఒకే రకంగా ఉంటే ఎలా ఎదుగుకుంటాం? ఒక్కొక్కడు డుర్రుకారుల్లో తిరుగుతాడు, ఒక్కొక్కడు కర్మ సైకిల్ ఎక్కి తిరుగుతాడు, ఎవడి యోగం వాడిది. ఒక్కొక్కడు పండితుడు అవుతాడు, ఒక్కొక్కడు ఇంకోటి అవుతాడు. కాబట్టి ఈ చదువుకునే అవకాశం లేకపోయినా పర్వాలేదు, కానీ ఏ సినిమా కథో ఏమంటా సీతాదేవిని చేత్తో మోయలేదంట రావణాసురుడు కింద నుంచి భూమి తవ్వి పట్టుకెళ్ళాట అంటాడు ఒకడు వచ్చి నన్ను. కానీ ఎక్కడుంది రామాయణంలో సీతని చేత్తో కొప్పు పుచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాడని ఉంది. మనవాళ్ళు సీత పతివ్రతను ముట్టుకుంటే ఏమైపోతాడు అని దానికోసం ఎవడో కల్పించాడు సరదాగా. అలాంటి పిచ్చ పిచ్చ వేషాల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇంత సుస్పష్టంగా చెబుతున్నానంటే శాస్త్ర విరోధమైన విషయాలు చెప్పి లోకాన్ని నమ్మింపజేయకుండా ఉండడం కోసం. ద్రౌపదీదేవిట కర్ణుణ్ణి ఆరవ భర్తగా పొందాలని కోరుతోంది అని ఒకడంటాడు. భారతంలో వేదవ్యాసుడి భారతంలో ఏమున్నదో తెలిసినా ఈ కర్ణుడు మత్స్యంత్రాన్ని కొట్టడానికి వస్తూ ఉంటే ఛీ నాహం వరిష్యామి సోతం వరి సోతపుత్రుడా నిన్ను వరించను పో అంది. అసలు మత్స్యంత్రం కొట్టడానికి వచ్చేవాడిని తిట్టి పంపింది, అంత చిరాకట ద్రౌపదికి.
కర్ణుణ్ణి నిలువెల్లా అసహ్యించుకునే ద్రౌపది ఆరవ భర్తగా పొందుతానందని ఓ దిక్కుమాల వాడు ఎవడో సినిమా తీస్తే మనం చూసేది నమ్మితే ఎలా కుదురుతుంది? కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సందేహాలు వస్తే మొహమాటం లేకుండా అడగండి, తప్ప సినిమా కథలు పుచ్చుకోకండి. అలా ఒకవేళ ఇవి మాత్రమే పుచ్చుకుని పురాణం చదవకుండా మనం గనక ఊహిస్తే అటువంటి వాడు పండితమంజుడు అని పిలువబడతాడు. అటువంటి వాడు ఈయన. ఎవరెవరో చెప్పిన విని, ఎక్కడెక్కడో ఉండే పుక్కిట విని, అసలు శాస్త్రములు తిరగయ్యక, యోగుల నడవడికను గ్రహించలేక అహంకారంతో ఈ భరతుణ్ణి తిట్టాడు. సర్వభూతముల యొక్క సుహృదాత్ముడు, దేహాభిమానం లేనివాడు అయిన భరతుడు ఏ అహంకారము లేకుండా చిరునవ్వులవి ఇలా జవాబిచ్చాట. ఆయన నన్నంటావాని కోపంతో జవాబివ్వాల, నిరహంకారంతో జవాబిచ్చాట. పాపం ఎలా జవాబిచ్చాడు, అత్యద్భుతమైన జవాబు అన్నారు. అసలు జీవితంలో తత్వం అంటే ఏమిటి అనేది ఈ రెండు ముక్కలో చెప్పేశాడు ఆయన. శ్రీ బ్రాహ్మణోవాచ, త్వయోదితం వ్యక్తమ విప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదదిగం యమద్వా పీవేతి రాసౌ నవిదాం ప్రవాదః. ఓ మహారాజా, ఓ వీరుడా, నీవు పలికింది సత్యం. నువ్వు చెప్పేది అబద్ధం లేదు ఆయన, నీవు పలికింది సత్యం. అందులో ఏ ఆక్షేపణ లేదు, నువ్వు పలికిన దాన్ని ఆక్షేపించే అధికారం ఎవడికీ లేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఇందాక పలికిన పలుకులన్నీ దేహాభిమానం ఉన్నవాడికైతే వర్తిస్తాయి. అసలు దేహాభిమానమే లేదు గనక నువ్వు నా గురించి ఏమనుకున్నా సత్యమే, ఏమి అనకపోయినా సత్యమే. నీవు పలికిన పలుకులన్నీ ఆత్మని అంటావు, నా శరీరాన్ని అంటుతాయి. బలంగా ఉన్నానన్నో దొనపోతులో ఉన్నానన్నో నిజమే నా శరీరం స్థూలం, కాబట్టి శరీరాన్ని తిడుతున్నావు, లోపల ఉండే జీవుణ్ణి నువ్వు తిట్టడం లేదు. నీవు పలికిన పలుకులు విరుద్ధములు విరుద్ధములు కావు, అంటే పనికొస్తాయి పనికిరావు అన్నట్ట. శరీరమే నేను అనుకుంటే పనికొస్తాయి, శరీరం నేను కాదు అనుకుంటే పనికిరావు. అంటే నువ్వు నన్ను తిట్టావు కానీ అయినా నన్ను తిట్టనట్టే. ఇదో చమత్కారం. ఎందుకని ఇప్పుడు మెల్లిగా చెబుతున్నాడు, నేను ఈ శరీరమును కాదు, ఈ దేహం కంటే భిన్నుడను నేను అని ఈ మాట్లాడే తత్వం ఏదైతే ఉందో దానికి జీవుడు అని పేరు. ఈ జీవుడు ఈ లోపల కాసేపు ఉంటాడు, కాసేపు నాకు బయటికి పోతాడు. వీడు లోపల ఉన్నంతసేపు నేను, వీడు బయటికి పోతే ఇంక నేను లేదు ఏమీ లేదు. ఈ నేను కాస్త పీనుగవుతుంది. అంత పూర్వం దాకా ఏనుగులో ఉండేవాడు ఈ నేననే ఈ జీవుడు పోగానే పీనుగైపోతున్నాడు. ఇంకా నేను వాహకుడను కాను, మోసేవాణ్ణి కాదు. ఇంచేత నన్నే ఈ శరీరం మోస్తుంటే నేనేమని మోస్తాను నా మొహం? ఈ దేహానికి ఒక గమ్యస్థానం లేదు. నాకు ఈ గమనం వల్ల క్లేశం కలుగుతుంది అని నువ్వు అన్నావు. నిజమే, ఆ క్లేశం కూడా నా శరీరానికి ఉండదు కానీ నా మనస్సుకు లేదు. ఇంకా నువ్వు నన్ను ఏం బలంగా లేవా స్థూలంగా లేవా బక్క చిక్కేవా అని వ్యంగ్యంగా పలికావు. అది మూర్ఖజనోచిత వ్యవహారం. ఎందుకంటే స్థూలమా సూక్ష్మమా శరీరం అనేది జ్ఞాని అయినవాడు పట్టించుకోడు. పండితులు ఈ వాక్కులను ఆత్మోద్దేశ్యం అని ఎప్పుడూ పలకరు. కాబట్టి నా దేహం స్థూలం, నేను మాత్రం స్థూలం కాదు. శరీరం స్థూలంగా ఉన్నా బక్కగా ఉన్నా లోపల ఉండే ఆత్మకు మాత్రం బక్కతనం లేదు, స్థూలం లేదు. చూడండి, స్థూలం అంటే కొంచెం లావుగా ఉండడం, కురిశం నాలాగా ఉండడం, ఆది మానసికమైన బాధ. మానసికమైనటువంటి ఏ బాధ ఉందో దానికి ఆది అని పేరు. వ్యాధి అంటే శరీరపు రోగం. మనస్సుకుండే రోగాన్నేమో, మనస్సుకు రోగం ఉంటుందంటే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు మానసికంగా. ఎందుకని, పక్కవాడికి రెండు కార్లు వచ్చేసాయి బాబోయ్ అని వీడికి ఏడుపు, పక్కవాడి గురించి ఏడుస్తూ ఉంటాడు, నాకు రాలేదు బాబోయ్ అని ఒకసారి. ఈ ఏడుపులన్నీ కూడా మానసిక రోగాలే. ఇవి ఆది అని పిలువబడతాయి. శరీరమునకు వచ్చేటటువంటి ఈ కాలు నొప్పు, కను నొప్పు, జ్వరం ఇవన్నీ ఉన్నాయో, ఇవి వ్యాధి అని పిలువబడతాయి. ఇంకా క్షుధ ఆకలి, తృష్ణ దాహం, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, భయం. ఒక వ్యక్తిని చూస్తే భయం, ఓ జంతువుని చూస్తే భయం, ఏమిటంటే తెలియదు. ఈ కలహం, అస్తమాట అందరితో తగాదా పెట్టుకోబుద్ధి వస్తుంది. ఎందుకో పొరపాటును కూడా స్నేహం చేయబుద్ధి కొందరికి. ఎక్కడికి వెళ్తే అక్కడ
గందరగోళం చేస్తూ ఉంటారు. విషయభోగ వాసన, విషయభోగ వాసనను ఎందుకంటున్నానంటే ఏ అందుబాటులో లేనంత వరకు వీడు గొప్పవాడు, అందుబాటులోకి రాగానే ఆ వ్యసనం మీదకి మనస్సు విపరీతంగా లాగేస్తుంది, అది విషయభోగ వాసన. ఉపవాసం ఉందాము అనుకున్నట్టువాడు, తీరా ఎవడో పట్టుకుంది ఘుమఘుమలాడే పాయసం, జీడిపప్పు, కిస్మిస్, ద్రాక్ష అన్నీ వేసి పట్టుకొచ్చాడు, కాస్త వీడికి లోపల లాగుతోంది, వాళ్ళు కొంచెం బలవంతం పెడతారు, తినండి 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 అని ఒకటి రెండు సార్లు వద్దంటాడు, మూడోసారి వద్దని అలాగే తినేస్తాడు. ఇది విషయభోగ వాసన. జీవులందరికీ లోపల అంతో ఇంత ఉంటుందిట, అతి కష్టమే అడుగు అదుపులో పెట్టుకుంటారు అది వేరే విషయం, కానీ అవసరం వస్తే ఇక కాదని అనిపించదు అనమాట, నాలుగు సార్లు ఐదు సార్లు ఇక కాదని అనలేరు. ఇంకా జర, ముసలితనం, నిద్ర చెప్పక్కర్ల, పురాణానికి వస్తే కావాలని ఆ టైంలో పెద్దమ్మగారు వరిస్తుందన్నమాట, చక్కగా వెనకాతలు ఎక్కడో జారబడి అనిపిస్తూ ఉంటుంది. అదేం యోగం కానీ ఈ పురాణం వాళ్ళకి జో అచ్చుదానంద దోదోముకుందా అన్నట్టుగా ఉంటుంది ఏంటో, ఇక్కడికి వచ్చినప్పుడు పట్టే నిద్ర ఇంటి దగ్గర పట్టదంటే నమ్మండి, అంచేది ఈ నిద్ర. ఇంకా విషయాసక్తి, విషయాసక్తి అంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉండే వాటి మీద ఆసక్తి అనమాట, రాగానే ఇక్కడ కూర్చోగాని ఏమమ్మా మీ ఇంటి దగ్గర ఇల్లు స్థలం అమ్మేశారా, ఆ మధ్యన మీరు ఏదో మీ ఇంట్లో నాలుగు చీరలు వేలం పెట్టారంటే బాగున్నాయా, ఇక్కడికి వచ్చాక మొదలవుతాయి, ఇంటి దగ్గర ఇంకేం ఉండవు, ఈ పురాణ వేదికలో ఈ ప్రార్థనకు ముందు మొదలు పెడుతూ ఉంటారు, అప్పుడు కనుక వాళ్ళ దగ్గర వైకులు పెడితే ఎన్నెన్ని విషయాలు కథలు రాయొచ్చు, సహజం అది తిక్కుమాలు గొడవ ఏం చెబుతాం, ఇది విషయ ఆసక్తి. క్రోధం, కోపం విపరీతంగా వచ్చేస్తుంది, ఈ క్రోధం చాలా చిత్రమైంది, ఎందుకు వస్తుందో తెలియదు, ఒక ఆవిడ మరొక ఆవిడ కొంచెం ముందుకు జరిగమ్మా నేను కూర్చుంటాను కాదు, ఇది నాది స్థానం, ఆ స్థానం రిజర్వ్డ్, ఆవిడకు వెంటనే చర్రు ఉంటుంది కోపం అన్నమాట. తప్పు ఇవన్నీ ఏం చేస్తాం, దిక్కుమాలిన శరీర లక్షణాలు ఈ విధమైన కోపం. దేహాత్మబుద్ధి, దేహాత్మబుద్ధి అంటే ఈ శరీరమే ఆత్మ అనుకుంటాట జీవి, ఈ శరీరం నాది పెర్మనెంట్, ఇది ఎక్కడికి వెళ్ళదు అనుకుంటాట పాపం, అవకాశం దొరికితే ఈ భూమండలంలోంచి కొంత పట్టుకుపోదాం పైకి అనుకుంటాట, కుదరట్లేదు కానీ మన వాళ్ళకి అవకాశం ఇస్తే మొత్తం భూమంతా తవ్వుకు నరకానికి పట్టుకుపోదారు, అఫ్కోర్స్ పుణ్యాత్ములు ఉంటే స్వర్గానికి పట్టుకుపోతారు అది వేరే విషయం, మళ్ళీ మేమంతా నరకానికి పోతామని గొడవకు రాకండి. ఇక శోకము, ఏడుపు, ఈ శోకం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే శరీరమును నేననుకున్నాడో ఈ శరీరాన్ని ఎవడన్నా ఏదైనా తిట్టినా కొట్టినా వీడి కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఆ శోకం మా చెడ్డ బాధ. మోహము, నా భార్య, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, ఇది నాది అనేటటువంటి కోరిక వ్యామోహము అని పిలువబడుతుంది. ఇవన్నీ కూడా ఈ శరీరం మీద అభిమానం ఉన్నవాడికి ఉంటాయి.